300 సంవత్సరాలు పట్టింది. కబీర్ దాస్ కి రామదాస్ నుంచి రామకృష్ణ పరమహంసగా మారటానికి మళ్ళా 300-400 సంవత్సరాలు పట్టింది. కానీ రామకృష్ణ పరమహంస నుంచి శ్రీరామకృష్ణ శ్రీరామ శర్మ ఆచార్యగా మారటానికి అంత టైం పట్టలేదు, 100-100 సంవత్సరాలు పట్టలేదు, 70 సంవత్సరాలు ఎంత పట్టింది కరెక్ట్ గా నాకు గుర్తులేదు. ముందుకు వచ్చారంటే ఏంటి, క్యాలిక్యులేషన్ పాపం, అంతగా క్యాలిక్యులేషన్ చేయటం రాలే. అప్పుడు కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసుకుని 200-300 పుట్టాను కదా, ఈసారి 200 ఏళ్ళకి పట్టేస్తాను అనుకున్నాడు. కానీ స్పీడప్ అయింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ క్యాలిక్యులేషన్ రాదని కాదు, మానవ జాతి స్పీడప్ అయింది వాళ్ళకంటే ముందు. వాళ్ళు అనుకున్న దానికంటే ముందు మన స్పీడ్ పెరిగింది. ఇది వరకు 300-400 ఏళ్లు పట్టేది, ఇప్పుడు 70 ఏళ్ళకే వచ్చేస్తుంది నాలెడ్జ్. ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, కమ్యూనికేషన్ సిస్టమ్ ఇదంతా డెవలప్ అవటం వల్ల ఏమైంది, టైం చాలా తక్కువైపోయింది. ఇది వరకు అక్కడ నుంచి ఇక్కడికి ఉత్తరం రావాలంటే 6 నెలలు పట్టేది సముద్రం మీద నుంచి. ఇప్పుడు అమెరికా నుంచి ఇక్కడికి ఉత్తరం రావటం నెక్స్ట్ డే వచ్చేస్తుంది. అసలు ఈమెయిల్ అంటే ఇన్స్టెంట్, అర్థమవుతుంది కదా. ఇదంతా దేని గురించి చెప్తున్నాను గుర్తుంచుకోండి, మీరు సైడ్ ట్రాక్ కాకండి, అమరత్వం గురించి చెప్తున్నాను నేను. అమరత్వ ప్రాప్తికి అనేక జన్మల నుంచి మీరు పునాదులు వేసుకుంటూ వస్తున్నారు. మీరు అంటే ఎవరు, ప్రతి మానవుడు. సైంటిస్ట్ ఒకడు ఎలక్ట్రిసిటీ కనిపెట్టాడు కదా, ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలక్ట్రిసిటీ ఎలా కనిపెట్టాలని ఆలోచిస్తున్నారా, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలని ఆలోచిస్తున్నారా, అంతే కదా. ఎనీ సైంటిఫిక్ డిస్కవరీ, ఎవరైనా ఏదైనా కనిపెడితే ఎలా కనిపెట్టాడో మనం ఆలోచించాం, ఇంకా కనిపెట్టిన దాన్ని ఉపయోగించుకోవటం. మరి గురువులు అమరత్వాన్ని కనిపెట్టేశారు, మనం ఏం చేయాలి, కానీ మన మనస్తత్వాలు ఎలా ఉన్నాయి. ఇంకా మీరు అమరులు అవటానికి ప్రయత్నించాలి అనేటటువంటి భ్రమలో ఉన్నారు, అందుకే ఇదంతా చెప్తున్నా. ఇదంతా నేను చెప్పాను అనుకోండి, మళ్ళీ మీకు పెద్ద భ్రమ ఏంటంటే ఇంకా మేము సాధన చేసి అమరులు అయిపోతాం మాస్టారు. మీరు అవరక్కలే, ఉపయోగించుకోండి దాన్ని. అమరత్వము భూమి మీద దిగిపోయింది, అది డిసెంట్ అని చెప్పేది, అవతరణ అని చెప్పేది. భగీరథుడి దగ్గర నుంచి ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇప్పటికది పూర్తయింది. ఏంటి, అమరత్వము సంభవమే మానవ శరీరంలో ఉంటూ చేసి చూపిస్తున్నారు మనుషులు. ఉన్నాయి కదా కావాల్సిన యుగుల చరిత్రలు అంతా. ఏంటి అంచేత మీరు అమరత్వము కోసము సాధనలు చేయక్కర్లే, అమరత్వము వాళ్ళు పొంది అక్కడ ఉంచారు. దాన్ని ఏం చేసుకోవాలి, మీరు చదువుకోవాలి, అధ్యయనం చేసుకోవాలి. బుక్స్ ఉన్నాయి కదా కెమిస్ట్రీ గురించి, ఎలక్ట్రిసిటీ గురించి, కంప్యూటర్ సైన్స్ గురించి, దాని గురించి. ఇప్పుడు కంప్యూటర్ ఎలా కనిపెట్టాలని చదువుతాడా కంప్యూటర్ సైన్స్ లో వాడు, ఏం చదువుతాడు, హౌ టు యూజ్ ఇట్. అంచేత ఈ గురు పరంపర దగ్గర నుంచి మీరు నేర్చుకోవాల్సినటువంటిది ఏంటి అంటే, మీరు అమరులు అయిపోయి ఉన్నారు దాన్ని గుర్తించాలి. మీరు అహం బ్రహ్మాస్మి, అయం ఆత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, ఈ మాటలన్నీ ఏం చెప్తున్నాయి, నువ్వు అవుతావనా అయిపోయావనా, యు ఆర్ ఆల్రెడీ దేర్. అది ఎలా సంభవం మాస్టర్, సైన్స్ లెక్చరర్స్ కి మ్యాథమెటిక్స్ లెక్చరర్స్ కి కొంచెం అర్థమవుతుందేమో నేను చెప్పే ఉదాహరణ, థెర్మోడైనమిక్స్ అనే చాప్టర్ ఉంది ఫిజికల్ కెమిస్ట్రీలో, 20 ఏళ్ల బట్టి నేను చెప్తున్నాను, 25 ఏళ్ల బట్టి. కానీ ప్రతి సంవత్సరం నేను మళ్ళీ ఈక్వేషన్స్ చూసుకోకుండా చెప్పలేను నేను. అదేంటి మాస్టర్, 20 ఏళ్ల బట్టి మీరు చెప్తుంటే చెప్పలేరు కదా. అంచేత కబీరే, సమర్థ గురు రామదాసే, రామకృష్ణ పరమహంసే, మళ్ళా శ్రీరామ శర్మ ఆచార్యకు వచ్చాక సాధన చేశాడు. కానీ ఆయన సాధనలన్నీ జప్తి తెచ్చుకుని దాన్ని ఉపయోగించుకునే విధానాలు తప్ప కొత్తగా తెచ్చుకునేవి కావు అనేది మీకు అర్థం అవ్వాలి. పాయింట్ అర్థమవుతుందా మీకు ఏం చెప్తున్నాను. అమరత్వం గురించి మీరు వెంపల్లాడక్కర్లే, కానీ అమరత్వం కావలసినటువంటి జీవిత విధానం లేకపోతే మీరు జీవించలేరు. నేను హెల్దీగా ఉండాలని మురుగ్గుంటలో నీళ్లు మీరు తాగుతూ ఉంటే ఏ డాక్టర్ మిమ్మల్ని రక్షించలేడు కదా. అలాగే ఏ గురువు కూడా వాళ్లు ఆచరించమన్నటువంటి జీవిత విధానాన్ని మీరు ఆచరించకపోతే వాడు నీకు అమరత్వాన్ని ఇవ్వలేడు. కానీ నువ్వు అమరుడు అవ్వవచ్చా, ప్రతి వ్యక్తి అవ్వచ్చు, గ్యారంటీ అది. అది మనం ఈ గురు పరంపర దగ్గర నుంచి మానవ జాతికి ఇవ్వవలసినటువంటి వరము, అమరత్వ సిద్ధి. కానీ అది మనం ఇచ్చేదేం కాదు, ఇట్ ఈజ్ ఆల్రెడీ దేర్ కదా. స్పష్టంగా చెప్పగలిగానా నేను మీకు? అర్థం అవుతోంది అవగాహన? సాధనల వల్ల అమరత్వ ప్రాప్తి అనేటటువంటి పిచ్చి ఆలోచనలు ఇంకా ఆపండి. మరి అయితే ఈ సాధనలన్నీ దేనికి? మొట్టమొదటి ఎలక్ట్రిసిటీ కనిపెట్టిన వాడు ఎలా కనిపెట్టాడో, ఏం చేశాడో అంతా మేము ప్రాక్టికల్లో ట్రైనింగ్ ఇస్తాం. వోల్టాయిక్ సెల్స్, జింక్ సెల్స్ అన్ని చెప్తాం కదా. కానీ అక్కడ ఆగిపోం, చెప్పుకుంటూ వచ్చి మోడర్న్ మెథడాలజీ చెప్తాం కదా. సైన్స్ లో ట్రేస్ చేయాలి కదా హిస్టరీని, మొదటి పాయింట్ నుంచి ఎలా 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 డెవలప్మెంట్ అయిందో. అలాగే మీరు ఆ డెవలప్మెంట్ ఫాలో అవ్వాలి. శ్రీవిద్య గురించి నేను మీకు చెప్తూ ఉంటే, ఇది శ్రీ విద్య, అమరత్వ విద్య గురించి చెప్తున్నాను నేను. దూర్వాసుడు యొక్క కిందన ఖాళీగా ఉంది బొమ్మ, దూర్వాసుడు బొమ్మ మీ దగ్గరకు వస్తుంది కాగితం. దూర్వాసుడు ఒకసారి ద్వారకా నగరానికి వెళ్తాడు, పాయసం వండించుకుంటాడు అష్టభార్యలతో. దానికి కావలసినటువంటి సింబాలమే అక్కడ అష్టలక్ష్మి సహిత మహాకాళ చక్రవర్తి యంత్రం ఉంది. దాన్ని మీరు ఉపయోగించుకోవాలి. మెషిన్ని మెషిన్ అయితే నేను కట్టేశాను, కానీ మీకోసం నేను ఆన్ చేయలేనుగా. అక్కడ యంత్రం ఉంది, మీరందరూ ఉపయోగించుకోవచ్చు దాన్ని. బ్యాన్స్ ఏం లేవు అక్కడ. అర్హతలు మీరు చేయవచ్చా చేయకూడదా అన్నది మీ ఇంట్రెస్ట్, నాదేం లేదు అక్కడ. కానీ కథ ఇప్పుడు నేను చెప్తానే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అమరత్వ ప్రాప్తి భౌతికంగా దూర్వాసుడు కూడా ట్రై చేశాడు. శ్రీకృష్ణుడు చాలా అందంగా ఉండేవాడు. శ్రీకృష్ణుడు దూర్వాసుడు లాంటి వాడికి ఆయన భౌతిక శరీరం పోకూడదు అనిపిస్తే ఎంత అందంగా ఉండేవాడో మీరు ఊహించుకోండి. ఒకసారి వచ్చాడు ద్వారక. దూర్వాసుడు అంటే అందరికీ హడలేగా, కృష్ణుడు భార్యలకి హడలే, కృష్ణుడికి కూడా హడలుందేమో నాకు తెలీదు. హడలున్నట్టు ఎక్కడ, చాలా లోతైన వాడు కదా, నటించేస్తాడు. చెప్పను నిజంగా భయపడుతున్నాడో లేకపోతే అది నటనో మనకి. కానీ వాళ్ళు భయపడ్డారు. అష్టలక్ష్ములు ఆ బొమ్మలే అక్కడ పెట్టినవి. శ్రీకృష్ణుడు యొక్క 8 భార్యలన్నా అష్టలక్ష్ములన్నా అష్ట వసువులన్నా అంతా ఒకటే. దాన్ని మళ్ళీ చాలా జాగ్రత్తగా చూడండి. ఆ యంత్రాల మీద ఉన్నటువంటి ఆ అస్త్రాలకి వాల్యూ ఉంది. వచ్చాడు పాయసం తయారు చేయమన్నాడు. ఏవో మూలికలు హిమాలయాల నుంచి తెచ్చి పాయసం తయారైపోయింది. పాయసం తయారైపోయాక ఒక కోరిక కోరాడు శ్రీకృష్ణుడు. బట్టలు ఏమీ లేకుండా దిగంబరుడై గుర్రాలను తీసేసి తన రథం మీద తన్నెక్కించుకోవాలట, ఊరంతా తిప్పాలట. దూర్వాసుడు తిప్పకపోతే ఏం చేస్తాడు? చెప్పారు కృష్ణుడితో. ఆయన అలా అంటే మరి సరే తిప్పుతాను దానికి ఉంది అన్నాడు. ఒప్పుకున్నాడా కృష్ణుడు అని అడిగాడు. అంటే దూర్వాసుడికి అనుమానం కృష్ణుడు ఒప్పుకోడని, అంతేగా లేకపోతే అడగడగా ఒప్పుకున్నాడా అని. సరే ఒప్పుకున్నాడు, ఆనందించాడు దూర్వాసుడు. కృష్ణుడు అంతటి వాడి చేత నేను రథం లాగిస్తున్నాను, అందులో బట్టలు ఊడదీసి దిగంబరుడై అందులో తను రాజాదిరాజుగా ఎక్కడ పారిస్తున్నాడో ఆ నగరంలో. అయితే ఇంకో కండిషన్ ఉందన్నాడు. ఏంటా కండిషన్ అంటే, ఇప్పుడు మీరు వండినటువంటి పాయసం శ్రీకృష్ణుడు వంటి మొత్తం ఒక్క అంగుళం కూడా మొదలుచకుండా రాసేయండి, పూసేయండి అన్నాడు. దూర్వాసుడు చెప్పాడు, పూసేశారు. పూశారా? పూసేశాను. సరిపద అన్నాడు. సరే రథం తిప్పుతున్నాడు, చోట కక్కుతున్నాడు. ఈయనకి ఫ్లూట్లు వాయించటం అయితే తెలుసు, కానీ రథాలు అవి అందులో గుర్రాలు 4 గుర్రాలు తీడు లాగుతాడు. నేను జాగింగ్ చేస్తున్నప్పుడు కంటే కూడా ఎక్కువ అవస్థపడి ఉంటాడు. ఏదో అవస్థపడుతున్నాడు, చోట్ల కారుతున్నాడు. అంతా అయిపోయాక బాగా చోట్ల కార్చావా, కార్చేది చూస్తున్నావా స్వామి అన్నాడు. అయితే ఇంక ఇంటికి పదన్నాడు. ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళాక స్నానం చేసుకురా అన్నాక భార్యను పిలిచి ఒళ్ళు అంతటికీ రాశారా అని అడిగాడు. లేదండి, ఒళ్ళంతటికీ రాయలేదు, మేము అరికాలికి రాయలేదు. ఎందుకు రాయలేదు అన్నాడు. స్వామివారి ప్రసాదం, దూర్వాసుడు లాంటి మహాముని ఇచ్చినటువంటి పాయసాన్ని అరికాలికి పుట్టుకుంటావా? ఏం తగిలితే చచ్చిపోయాడు? అరికాలికి బాణం తగిలితే చచ్చిపోయింది. అది పాయసమే వాళ్ళ కాలికి రాసి, కాలి కూడా రాసి ఉంటే కృష్ణుడిని ఇప్పుడు చూసి ఉండేవాళ్ళం మనం సశరీరంగా. ఇది ఎందుకు ఈ కథ చెప్పాను అంటే, ఈ దూర్వాసుడు యొక్క ఆశ్రమంలోనే అరవింద తపస్సు చేశాడు పాండిచేరిలో. లింక్ అది, శ్రీ విద్యకి లింక్ అది. ఈ నియమాలు, ఈ జన్మ జన్మల కథలు మీకు తెలియకపోతే లింక్స్ అర్థం కావు, అమరత్వం ఉండదు. కానీ వాళ్ళు చెప్తూనే ఉంటారు, డైరెక్ట్ గానే చెప్తారు. చాలా మంది తెలుసు, దూర్వాసుడు తపస్సు చేసుకున్న స్థలం పాండిచ్చేరి అని అందరికీ తెలుసు, విశ్వామిత్రుడు తపస్సు చేసుకున్న స్థలము శాంతికుంజ అని అందరికీ తెలుసు. కానీ లింక్స్ తెలియదు. మీరు కిందటి జన్మల్లో కూడా అక్కడ లింకులు లేకపోతే ఈ మాటలు వినరు మీరు. ఇదంతా శ్రీ విద్యలో భాగమే. సుందరకాండ గురించి చెప్తూ వస్తున్నా కదా, దాంట్లో భాగాలు ఇవంతా కూడా. అంచేత మీరు చెప్పవలసింది ఏంటి, పరివ్రాజకులుగా అమరత్వ ప్రాప్తి కొరకు మీరు సాధనలు చేయటంలే. అమరత్వము మనిషి పొందటానికి సీల్డ్ హక్కు ఉంది మానవ శరీరధారికి. నేర్చుకోవాలి వాడు. ఇంజనీర్ ఎవడవచ్చు, ఎవడైనా వచ్చు చదువుకుంటే. కానీ చదువుకోవాలంటే వాడు ముందు ఎంసెట్ పాస్ అవ్వాలి, ఎంసెట్ పాస్ అయ్యాక ర్యాంకు రావాలి, ర్యాంకులు వచ్చాక చేరాలి. జరగానే అయిపోతుందా, జరగ అసలు చదువు మొదలవుతుంది. ఇక్కడ అంతే, అమరత్వానికి కావలసినటువంటి నియమావళి ఉన్నాయి. ఆ నియమావళి ఎవరు పాటిస్తారో వాళ్ళు అమరులైపోతారు. అజోపిసన్ నవ్యయాత్మ భూతానా ఈశ్వరోపిసన్ ప్రకృతిని స్వామరిష్టాయ సంభవా మీ ఆత్మ మాయా అంటాడు కృష్ణుడు. అజుడినైనప్పటికీ, అజుడంటే పుట్టినవాడినైనప్పటికీ మీకు వర్తిస్తుంది. మీరు కూడా రేపు ఈ మాట అనొచ్చు. కానీ మాట అంటానికి కావలసినటువంటి నాలెడ్జ్ మీరు సంపాదించుకోవాలి. ఇలాంటి కాలము ఇది వరకు ఎప్పుడూ ప్రపంచంలో లేదు, ప్రెసిడెంట్స్ లేవు దీనికి. అందువల్ల కన్ఫ్యూజ్ అవుతారు మనుషులు. ఇదివరకు ఇలాంటి పరిస్థితి లేదు, అమరత్వం అందరికీ వచ్చేటట్టు చేయగలిగేటటువంటి లేదు. డేట్ కూడా ఉంది, నవంబర్ 23, 1924 కి ఏదైనా ఇంపార్టెన్స్ గుర్తొస్తుందా మీకు? నవంబర్ 23 సత్యసాయిబాబా బర్త్డే. లింక్స్ ఇంతకీ పెద్ద అనుమానం, సిద్ధి సాయి సత్యసాయి అవునా కాదా అని వాదిస్తారు. ఎవడు వాదిస్తారు? ఇద్దరికి తెలియదు. పూర్వజన్మల గురించి కానీ పునర్జన్మల గురించి కానీ మనకేం తెలుసు? వాది పిచ్చి అర్థం ఉందా ఏదైనా వాదించుకోవటానికి? వాదన ఎప్పుడు కావాలి? ఇద్దరు ఎక్స్పర్ట్స్ ఉంటే వాదించుకోవచ్చు. నాకు పూర్వజన్మలు చూడటం వచ్చి, నీకు పూర్వజన్మలు చూడటం వచ్చి, నేను ఇలా కళ్ళు మూసుకుంటే అక్కడక్కడ నాకు కనిపించటం లేదయా అన్నాం అనుకో, ఓకే. లేకపోతే వాళ్ళు చెప్పింది వినాలి అంతే కదా. వాళ్ళకు ఉన్నటువంటి స్టేటస్ లో వాళ్ళు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా. అంచేత ప్లస్ అబద్ధం చెప్పకపోవటం అనేది అమరత్వానికి ఫస్ట్ కండిషన్, సత్యము. ఈ లింక్స్ అర్థం కాక అంచేత అమరత్వము పొందటానికి కావలసినటువంటి విధి విధానాలు మీరు నేర్చుకోవాలి తప్ప అమరత్వము పొందటానికి కావలసినటువంటి సాధనలు మీకు అక్కర్లేదు. ఇది మనం చెప్పాల్సింది పరివ్రాజకులకి. పరివ్రాజకులు ఎవరికి చెప్పాలి? ప్రపంచానికి చెప్పాలి. చెప్తే తర్వాత ఓ 5-6 ఏళ్ల కిందట కంప్యూటర్ టెక్నాలజీ కానీ కంప్యూటర్ కానీ డిగ్రీ కోర్సుల్లో లేవు. ముందు ప్రజల్లోకి వచ్చేసింది కంప్యూటర్ కదా, తర్వాత డిగ్రీ కోర్సు వచ్చింది. అలాగే ముందు ఈ విజ్ఞానం ముందు ప్రజల్లోకి వెళ్ళిపోతుంది, తర్వాత ఏమవుతుంది, కోర్సు స్టార్ట్ అవుతుంది. ఆ కోర్సులో భాగాలు మీరు. కోర్సు కూడా స్టార్ట్ అయిపోయింది గమనించుకోగలిగితే. ఇంకేత మీరు చాలా స్పష్టమైనటువంటి ఆలోచన సరళి ఉండాలి మీకు. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం అని. ఈ సాధనలు మీరు చేయటము అమరత్వము పొందటానికి కాదు, అమరత్వము పొందినటువంటి వ్యక్తుల నుంచి అమరత్వాన్ని మనము డౌన్లోడ్ చేసుకోవటం అన్నాం కంప్యూటర్ భాష పెడితే. అయితే పొందటానికి దాన్ని డిసెంట్ అన్నాడు అరవింద్. కానీ ఈ అమరత్వం పొందటానికి కొన్ని నియమావళి ఉందన్నాను కదా, మరి ఆ నియమావళి ఏంటి? అది 2 లక్షం మంది. ఆ నియమావళి లేకపోతే అమరత్వం రాదు. అదే వేద విజ్ఞానం. వేద విజ్ఞానము లేకుండా అమరత్వము రాదు. గత 2 లక్షం ఏంటి అంటే వేద విజ్ఞానాన్ని ప్రజలకు అందజేయటం. వేద విజ్ఞానాలంటే మంత్రాలా? నాకు తెలిసి సిద్ధి సాయి ఎప్పుడు ఏ మంత్రాలు ఉచ్చరించలేదు. ఇంకా మంత్రం ఎవడైనా అడిగితే తన్నేవాడు కూడా, మంత్రం ఎందుకు పోవనేవాడు.
అసలు నేనేమి చేయనంటే విశ్వసహస్రనామ పారాయణ చేయమనేవాడు. అంత తలకిందరు, ఏది వద్దంటే అది చేసేవాడు. ఈ విధానం మేము చాలా ఈజీగా అమలు పరిచేస్తాం మాస్టారు, చేయలేరు మీరు అనుకుంటున్నారు కానీ ఏదైనా వాళ్ళు చేసినట్టు చేయటం చాలా కష్టం, అసంభవం మాత్రం కాదు. వేద విజ్ఞానము ప్రజలకి అందజేయటము అంటే అర్థం ఏమిటి అంటే ప్రకృతి యొక్క నియమాలకి అనుగుణ్యంగా జీవించటం అంతే వేద విజ్ఞానం అంటే. మొత్తం సైన్స్ ప్రకృతికి అనుగుణ్యంగా జీవించటమేగా. ఆలోచించండి, నేను చెప్పింది కరెక్ట్ అనో కాదు. సైన్స్ అంతా ఏంటి, న్యాచురల్ లాస్ ని మీరు ఉపయోగించుకుంటున్నారు. ప్రకృతిలో ఆ శక్తి లేకపోతే మీరు ఉపయోగించగలరా? కానీ సైంటిస్ట్ ఎందుకు ఉపయోగించగలుగుతున్నాడు? ఆ నియమాలు తెలుసు కనుక. మనకు ఆ నియమాలు తెలియకపోయినా ఆ నియమాలు ఉన్నటువంటి మెషిన్ మన దగ్గర ఉందనుకోండి, ఉపయోగించేసుకోవచ్చు కదా. ఉదాహరణ అర్థమవుతుందా? యంత్రము కనుక మన దగ్గర ఉంటే మనకు తెలియకపోవచ్చు ఆ నియమాలు ఏంటో. సింపుల్ ఫ్యాన్ కే మనకు నియమాలు తెలియదు ఎందుకు అది చేస్తుందో, కానీ ఫ్యాన్ ఉంటే. ఇంచేత ప్రాకృతిక నియమాలకి పరిపూర్ణంగా స్పందించగలిగేటటువంటి ఒక యంత్రమే మానవ శరీరము, అదే వేదమూర్తి, అదే వేదముల సముదాయము, వేదమంత్రముల సముదాయము. ప్రకృతిలో ఉన్నటువంటి, ప్రకృతిలో అంటున్నాను నేను, యూనివర్స్ లో ఉన్నటువంటి ప్రతి శక్తిని ఏ విధమైనటువంటి అడ్డంకు లేకుండా జీరో నుంచి మాక్సిమం లెవెల్ వరకు వోల్టేజ్ అనుకుందాం మనం, ఎలక్ట్రిసిటీ భాషలో అనుకుంటే లో వోల్టేజ్ నుంచి హై వోల్టేజ్ వరకు ట్యూన్ అయిపోయి ఉపయోగించుకోగలిగేటటువంటి యంత్రమే మానవ శరీరము. ఎలక్ట్రిసిటీ మాత్రమే కాదు, ఎనీ పవర్. ఇది రెండోది మీరు చెప్పాల్సింది. మానవుని యొక్క శరీరమే సమస్త ప్రాకృతిక శక్తులకి కేంద్రము. కెమెరా ఎలా కనిపెట్టాడు? టెలిఫోన్, కంప్యూటర్, అంతేగా. అంచేత మనం బాహ్య జగత్తులో చూస్తున్నటువంటి పరికరాలన్నీ కూడా మానవ శరీరం మీద ఆధారపడినటువంటివి. మానవ శరీరము సైంటిస్ట్ కనిపెట్టిన దానికంటే చాలా గొప్పది. కెమెరా ఉంది, నువ్వు ఫోకస్ చేసుకోవాలి, నువ్వు అడ్జస్ట్ చేసుకోవాలి. కన్ను ఎన్ని కలర్స్ పట్టుకోగలదు? కన్ను మరి కెమెరాలో కరెక్ట్ కలర్ రాదు. మీరు ఎంత గొప్ప కెమెరా తీసినా, ఎంత గొప్పదైనా తీసుకోండి, కాస్ట్లీయెస్ట్, ట్రూ కలర్స్ రావు, నియరర్ టు ద ట్రూ కలర్స్ వస్తాయి. మరి కన్ను ఎంత గొప్పది? ఆ కెమెరా ఎంత పెద్దది? బ్రెయిన్. ఐన్స్టీన్ లాంటి మహామేధావి, అతని బ్రెయిన్ లో ఉన్నటువంటి బ్రెయిన్ సెల్స్ లో 7% మాత్రమే ఉపయోగించుకున్నాడు అని సైన్స్ చెప్తోంది, ఫిజియాలజీ చెప్తోంది. మనం ఎంత ఉపయోగించుకుంటున్నాం? అసలు ఉపయోగించుకుంటున్నాము అనే మాట వాడకూడదు మనం. అసలు మనకి బ్రెయిన్స్ లేవు. ఇంకేత బ్రెయిన్ ఉపయోగించవలసిన పరిస్థితి మీకు ఎక్కడొస్తుంది? మీరు ఆలోచించండి. అసలు మీరు ఆలోచించి ఎన్ని వేల సంవత్సరాలు అయిందా అని నా అనుమానం. మీరు చదువుకున్నా మాస్టారు, నీ ఆలోచన ఏముంది? న్యూటన్స్ లాస్ అంటావు, వాడే ఆలోచన అది. అది కూడా నీ అంతా నీకు రాలే, ఎవడో లెక్చరర్ చెప్తే వచ్చింది నీ బుర్రలోకి. ఇన్ని మొత్తము విద్య, నీ ఆలోచన ఒక్కటిందా అందులో? ఒక్కటి ఉందా? ఒక్కటేనా? బ్రెయిన్లెస్ ఫెలోస్ మనం అందరం. బ్రెయిన్నే ఉపయోగించుకోవటంలే, బ్రెయిన్ యొక్క మెమరీని ఉపయోగించుకుంటున్నాం. చాలా జాగ్రత్తగా పదాలు అర్థం చేసుకోండి. బ్రెయిన్ మనం ఉపయోగించుకోగలిగితే అమరులు అయిపోవటానికి కావలసినటువంటి వేద విజ్ఞానం మనకి దొరుకుతుంది. వేద విజ్ఞానం అంటే పుస్తకాల్లో వెతకండి. సౌండ్, లైట్, హీట్ ఇవంతా పుస్తకాల్లో ఉన్నాయా? పుస్తకాల్లో లేవో, బయట ఉన్నాయి. పుస్తకాల్లో ఏముంది? వాటిని ఎలా ఉపయోగించుకోవాలో ఉంది. పుస్తకాల్లో ఈ పవర్స్ లేవు. ఈ పవర్స్ అన్ని ఎక్కడున్నాయి? ప్రకృతిలో ఉన్నాయి. ఈ పవర్స్ మనిషి తయారు చేశాడా? మనిషి తయారు చేయలేదు కదా ఈ పవర్స్ ని. అంతే, ఈ పవర్స్ ని ఏమన్నాని మనం అపౌరుషేయాలనాలి కనుక వేదాలను అపౌరుషేయాలు అన్నారు. ఎనీ న్యాచురల్ లా ఈజ్ అపౌరుషేయ. మనిషి ఏం తయారు చేయలేడు, మనిషి ఏం చేస్తున్నాడు, ఉపయోగించుకుంటున్నాడు. బ్రెయిన్, బ్రెయిన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం మనం ఆధ్యాత్మిక విజ్ఞానంలో. మానవ శరీరమే సమస్త శక్తులకి ఆధారమైన మానవ శరీరము యొక్క కంఠము పైన ఉన్నటువంటి భాగమే ఆలోచనల పరిధిలో వస్తుంది. కిందదంతా ఏంటి, మెకానిక్స్. ఇక్కడి నుంచి ఆలోచన ఇక్కడికి రాకపోతే ఈ వేలు కదలదు, తెలుసు కదా. ఆర్డర్ వెళ్ళాలి, అక్కడి నుంచి ఆర్డర్ రిసీవ్ అవ్వాలి. అంతేత మొత్తము వేద విజ్ఞానానికి బేసిస్ ఎక్కడికి వెళ్తోంది, మనం శరీరము, శరీరం దగ్గర నుంచి బ్రెయిన్ కి వెళ్ళాం మనం. ఈ బ్రెయిన్ లో ప్రకృతిలో ఉన్నటువంటి కాస్మిక్ సెంటర్స్ కి బ్రెయిన్ కి లింక్ లేకపోతే అవి పనిచేయవుగా. బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంది మీ దగ్గర, కలర్ ట్రాన్స్మిషన్ వస్తుంది. మీరు చూసేసరికి అది కలర్డ్ గా కనిపించదు, బ్లాక్ అండ్ వైట్ గానే కనిపిస్తుంది. ఇంచేదా ట్రాన్స్మిషన్ కలరే, కానీ ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో దానికి స్పందించగలిగేటటువంటి గుణము లేదు కనుక అది అసత్యం అనిపిస్తుంది మీకు. బ్లాక్ అండ్ వైట్ టీవీయే ఉన్నవాడు, కలర్ టీవీ చూస్తున్నవాడు వచ్చి చెప్తాడు అనుకో, మన అందరి దగ్గర బ్లాక్ అండ్ వైట్ టీవీయే ఉంది. అమెరికాలో ఎక్కడో కలర్ టీవీ చూసి వచ్చాడు వాడు, వాడింట్లోనూ లేదు. వాడు చూస్తూ ఆహాహా అమెరికాలో ఇది ఎంత బాగుందో, అప్పుడు ఇలా ఉంది ఈ సీన్ అన్నాడు అనుకోండి, మీరేమంటారు వాడిని. గురువుల్ని మనం అది చేస్తున్నది, గురువులు చెప్పింది మనకు అర్థం కాదు, వాడు చెప్పినా వాడు ఆనందం మీకు అర్థం కాదు. కొంచెం అది అర్థం చేసుకోండి, గురువు చెప్పినటువంటి ఆనందం మీకు అర్థమైంది అంటే గురువుని మీ లెవెల్కి తీసుకొచ్చారు మీరు. గురువు దిగడు మీరు తెచ్చుకున్నారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, పరివరాజకులుగా మీరు ఈ కాన్సెప్ట్స్ ప్రపంచానికి అందజేయగలిగితే చాలు, ప్రపంచం మారిపోతుంది. అంచేత మీరు గురువుల్ని దయచేసి మీ స్థాయికి దింపకండి, దింపలేరు. మీరు ఎదగగలిగితే ఓకే, ఎదగలేకపోతే ఓకే, ఇంకో జన్మ, ఇంకో జన్మ. అర్జునుడితో ఏం చెప్పాడు, యథేచ్ఛసి తదా గురు, యుద్ధం చేయవా, చేకు, ఇంకోసారి యుద్ధం చేయదు. కానీ తొందర మనకి గురువులకు కాదని గుర్తుంచుకోండి. ఎప్పుడు మీరు చాలా సార్లు చాలా మంది ఆ భ్రమలో జీవిస్తున్నారు, మన లేకపోతే గురువుల పని గోవింద అని, మన వల్ల వాళ్ల పని గోవింద అవుతుందని మనం అర్థం చేసుకోరు. ఇంచేత వాళ్ళు అనుకున్నంత ఫాస్ట్ గా మనం మూవ్ అవ్వం. అంచేత మనం ఏం కాదు వాళ్ళకి హెల్ప్ చేశారు, మనం ఏం చేస్తున్నాం, మా అమ్మకి నేను చేసే హెల్ప్. మా అమ్మ నన్ను బతిమాలుకుని ఇచ్చినప్పుడు, నాయన బాబు నువ్వు నాకు సహాయం చేయటం మొదలు, వీధిలోకి పోయి ఆడుకో, ఇంట్లో ఉండొద్దు నువ్వు. అందుకనే నాకు చాలా యూజ్లెస్. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావాల్సినంత ఉంది, నాలెడ్జ్ ఎంతమంది స్టూడెంట్స్ కుంది యాజ్ ఎ లెక్చరర్ నాకు తెలుసు, జీరో. స్టూడెంట్స్ కి కాదు, లెక్చరర్స్ కి కూడా, ఇంక్లూడింగ్ మీ. సైంటిఫిక్ నాలెడ్జ్ లెక్చర్ ఇవ్వటానికి మాకుంది తప్ప నిజంగా ఒకటి కనిపెట్టమనండి మమ్మల్ని, సత్తా తెలిసిపోతుంది మాకున్న సత్తా. వేద విజ్ఞానం గురించి చెప్తున్నాను, రెండవ లక్ష్యం. మొదటి లక్ష్యం అర్థమైంది కదా, అమరత్వ ప్రాప్తి, భూపై స్వర్గావతరణ చెప్పాను. రెండోది చెప్తున్నాను నేను, దానికి ఏం చెప్పాను, ప్రకృతిలో ఉన్నటువంటి అతి సూక్ష్మమైనటువంటి శక్తి నుంచి అత్యద్భుతమైనటువంటి శక్తి వరకు స్పందించగలిగేటటువంటి కణాలు మానవుని యొక్క బ్రెయిన్ లో ఉన్నాయి. ఇది మీరు ముందు ఏమంటారు దాన్ని, యాక్సియమ్స్ అంటాం జామెట్రీలో. అట్లా యాక్సియమ్స్ అంటే ఏంటంటాం, స్వయం సిద్ధం అని. అంటే దానికి ప్రూఫ్ అక్కర్లే మీకు, సూర్యుడు ఉదయిస్తే చీకటి ఉండదు నువ్వు ప్రూవ్ చేయనక్కర్లే. సూర్యుడు ఉదయించాడు అంటే ఏంటి, గ్యారంటీగా చీకటి లేదు. చీకటి ఉందంటే అర్థం ఏంటి, అక్కడ సూర్యుడు ఉదయించలేదు, ఉదయించే సూర్యుడు బొమ్మ ఉంది అని అర్థం. అంతేగా, ఉదయించే సూర్యుడు బొమ్మ ఉంటే ఓకే, ఉదయించే సూర్యుడు ఇలా ఉంటాడని నీకు తెలుస్తుంది, కానీ వెళ్తూనే రాదు. వేద విజ్ఞానము మానవ శరీరములో
ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త దేవతా శక్తులకు స్పందించి దానికి అనుగుణ్యముగా మారి దానిని ఎలాగైనా మీరు ఉపయోగించుకోవటానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని పెంపొందింపజేస్తుంది. యూ హ్యావ్ గాట్ దట్ మెషిన్. మీ మానవ శరీరమే ఆ విధమైనటువంటి శరీరము, అదే వేద విజ్ఞానము. అంచేత వేద విజ్ఞానము అంటే ఏంటంటే మానవ శరీర విజ్ఞానము అని గుర్తుంచుకోండి. చాలా స్పష్టంగా చెప్పండి, ఎంతమంది వేద పండితులు మీ దగ్గరికి వచ్చినా మీరేమి గాభరా పడకండి. మీకు స్వరం వచ్చా, మంత్రోచ్చారణ వచ్చా, మీరు వాదించొద్దు. రామ అన్న మర అన్న సాధకుడికి పలుకుతుంది, మంత్రాల గురించి చర్చించే వాళ్ళకి పలకదు. ఎవరి గురించి చెప్తున్నాను నేను? నువ్వు రామ అనమన్నాడు, అనలేకపోతే ఏమన్నాడు? అది చెప్పింది ఏ గురువు? నారదుడు కంటే మనకు ఎక్కువ తెలుసా? మంత్రాన్ని తలకిందులు చేసినా పర్వాలేదని చెప్పినట్టేగా. కానీ ఎప్పుడు నువ్వు అర్థం చేసుకుని చేస్తే అర్థమవుతుందా? వేద విజ్ఞానం గురించి చెప్తున్నా నేను. అంచేత వేద విజ్ఞానం అంటే ఏంటి? మంత్రాలు తంత్రాలు యంత్రాలు కాదు, ప్రకృతిలో ఉన్నటువంటి శక్తుల్ని ఉపయోగించుకోవటానికి మీకు ఒక మీడియం కావాలి. ఇప్పుడు నేను ఇది చెప్పాలి అంటే నాకు తెలుగు భాష వచ్చు, మీకు తెలుగు భాష వచ్చు కనుక మాట్లాడుతున్నాం. కానీ తెలుగు భాష ఒకటే సరిపోదు. ఈ నాలెడ్జ్ మీ వరకు వెళ్లాలంటే ఏం కావాలి? ముందు నాకు ఆ నాలెడ్జ్ ఉండాలి, తర్వాత ఏమి ఉండాలి? మీకు ఆ నాలెడ్జ్ వినాలి అనేటటువంటి కోరిక ఉండాలి. అది లేకపోతే ఇక్కడే కూర్చున్నా మనసు ఎక్కడెక్కడికి పోతూ ఉంటుంది. చాలా మంది మీలో మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఈ మధ్యన గ్యాప్ వచ్చి ఉంటుంది మీలో చాలా మందికి, ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది మనసు. మళ్ళా మాస్టర్ ఏదో చెప్తున్నారే, ఇంట్రెస్ట్ ఉంటే, ఇంట్రెస్ట్ లేకపోతే ప్రమాదవశాత్తు వచ్చి కూర్చున్నాం, ఏదో లెక్చర్ ఉందంటే ఏంటి ఇదంతా చెప్తున్నాడు, బయోకెమిస్ట్ అంటాడు, ఏదైనా అనుకోవచ్చు. మీరు ఏమనుకున్నా గందరగోళం నాకు కాదు, మీకు ఉదాహరణ చెప్తున్నాను నేను అంతే. అంచేత వేద విజ్ఞానము అనేది చాలా స్పష్టంగా మీ బుర్రలకు ఎక్కించుకోండి. మీ శరీరము యొక్క సామర్థ్యము అద్భుతము, అసమానము, దేనితోనూ పోల్చలేరు మీరు దాన్ని. కానీ యూ హ్యావ్ టు ట్రైన్ ఇట్. దానికి కావలసినటువంటి ట్రైనింగ్ ఇవ్వకుండా పనిచేయదు, ఏ యంత్రమైనా అంతే కదా. కొత్త కోటర్ స్కూటర్ అది కొన్నా మళ్ళీ మూడో రోజే తీసుకెళ్ళిపోతాం సర్వీసింగ్కి, ఎందుకు? కొత్తది కదా, అర్థమవుతుంది. అభ్యాసం. అంచేత వేద విజ్ఞానం యొక్క అభ్యాసము అంటే ఏంటి? మీ శరీరము ద్వారా ప్రకృతిలో ఉన్నటువంటి ఏదో ఒక శక్తిని మీరు ఉపయోగించుకునేటట్టు ప్రయత్నించకుండా ఉంటే మీరు చదివే మంత్రాలు, మీరు చదివే యజ్ఞాలు అన్ని వేస్ట్. అది మీరు అర్థం చేసుకుని చేయాలి. అలా చేస్తున్నటువంటి వాళ్లకి అర్థం అవుతుందనుకుంటే చెప్పండి, లేకపోతే ఇది మీరు చెప్పారనుకోండి, వాళ్ళని గంగలో దింపారు మీరు. అంటే ఇదంతా వేస్ట్ అన్నాం, సరే రామకృష్ణ చెప్పాడు కదా అని వేస్ట్ అని మానేశాడు, తర్వాత ఏం చేయాలో చెప్పవు, రెండిటికి చేరతాడు. అర్జునుడికి ఈ డౌట్ వచ్చింది, నువ్వు బాగానే చెప్తున్నావయ్యా జన్మల గురించి, పునర్జన్మల గురించి. నేను సాధనలు మొదలెట్టేశాను, నేర్చుకోవటం మొదలెట్టాను. అదేదో 84 ఏళ్ళు వచ్చాక మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు మధ్యలో చెప్తివాయి నువ్వు సాధన చేయటానికి వీలు లేకుండా. అంతేగా పాప అర్జునుడికి ఎప్పుడు చెప్పాడు ఇదంతా? ఇంకో క్షణంలో యుద్ధం జరగబోతూ ఉంటే ఇది చెప్పిన ఘనకార్యం. మరి నాకేం లాభం అన్నాడు. ఒక్కసారి విన్నా పర్వాలేదు, ఇంకంటే స్ట్రైక్ అయింది, అది ఆసిలేషన్ అక్కడ తగిలింది. నెక్స్ట్ బర్త్ లో మళ్లీ అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడు ఇది మళ్లీ రివైవ్ అవుతుంది అని చెప్పాడు. ఏంటా శ్లోకాలు చాలాసార్లు చెప్పాను, డబ్బున్న వాళ్ళు ఇంట్లో పుడతాడు, వ్యంగ్యంగా చెప్పాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు చాలా ప్రేమమూర్తి అనుకుంటాం, అతను తిట్టినంత తిట్లు అవడు తిట్టలేదు. అవజానంతి మా మూఢాహ మానుషీంతను మా మూఢుడు అంటే పరమ మూర్ఖుడు అని అర్థం. తర్వాత ఒళ్ళు మండింది ఆయనకి, క్షిపా మజస్రం అశుభాన్ ఆసురీశ్వేవ యోనిషు, విసిరి పారేస్తానన్నాడు. ఎక్కడ విసురుతానన్నాడు? ఆసురీ యోనుల్లోకి విసిరి పారేస్తానన్నాడు.
ఇంకా ఆయన ఏం చాలా మృదువుగా మాట్లాడేవాడు కాదు. ఆయన యొక్క ఆ గురుస్వరూపము మనం చూడం, ఆ ప్రేమమూర్తిగా మురళీవాదకుడు గాని చూస్తాం తప్ప ఆ చక్రం పట్టుకుని వాయించేవాళ్లాగా మనం చూడం. ఇందుకు ఆ రూపు మీరు ప్రపంచానికి అందివ్వాలి, అందుకే అది అక్కడ పెట్టింది చక్రం. ఒకవేళ ఈ సాధనని చేస్తూ ఈ జ్ఞానాన్ని పాటిస్తూ నేను చనిపోతే ఏమవుతుంది అని అడుగుతాడు అర్జునుడు. రెండిటికీ చెడిపోతాను కదా, ఇక్కడేమో భౌతిక జగత్తులో ఆనందాలు ఏమో తీసుకోలేకపోయాను మీరు చెప్పిన నియమావళి బట్టి, వేద విజ్ఞాన నియమావళి. ఇక్కడేమో ఈ జన్మలో నేను దాన్ని మరవితే ఏమవుతుంది అన్నాడు. నువ్వేమీ గాభరా పడక్కర్లేదన్నాడు. ద నెక్స్ట్ బర్త్ శుచీనాం శ్రీమతాంగేహే యోగభ్రష్టోభి జాయతే. యోగభ్రష్టుడు ఎక్కడ పుడతానన్నాడు, డబ్బున్నవాడు ఇంట్లో పుడతానన్నాడు. అథవా యోగినామేవా కులే భవతి ధీమతాం, లేకపోతే ఎక్కడ పుడతాడు, యోగి కులంలో పుడతాడు. ఏ తద్ది దుర్లభతరం, ఏది దుర్లభం అన్నాడు, యోగి కులంలో పుట్టడే దుర్లభం అన్నాడు. అంటే మెచ్చుకున్నాడా తిట్టాడా? అక్కడే అందులోనే చెప్తాడు లాస్ట్ మినిట్ లో నువ్వు దేని గురించి ఆలోచించుకుంటూ ఉంటావు అక్కడే నువ్వు పుడతావని, అంతే కదా. వీడు యోగి ఎక్కడ పుట్టాడు, శ్రీమతాంగేహే డబ్బున్న వాడి ఇంట్లో పుట్టాడు. అంటే లాస్ట్ మినిట్ లో దేని గురించి ఆలోచిస్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ రూపం ఏం దాల్చాడు బాహ్య జగత్తులో, ఎక్కడ పుట్టాడు, నేచర్ కాంట్ బి రాంగ్. అంటే వీడు మనసులో ఏముందనమాట, అంటే ఏం చెప్పాడు, చాలా మంది ఆధ్యాత్మ విద్య దీని కొరకే వస్తాడు, వచ్చినా మీకు అది వస్తుంది, దానికోసమైనా దీనికి రా అన్నాడు. రెండు రకాలు, ఒకటి తిట్టడం తిట్టాడు, రెండు లాభము చూపిస్తున్నాడు. నీకు శ్రీ డబ్బేగా కావాలి, పేరు ముందే పెట్టేసుకో శ్రీ అని. శ్రీ విద్యా ఉపాసకుడు, కానీ ఇదంతా ఎప్పుడొస్తుంది, వేద విజ్ఞానం మీకు తెలిస్తే. వేద విజ్ఞానం అంటే ఇప్పుడు అర్థమైందా నేనేం చెప్తున్నాను, ప్రకృతిలో ఉన్నటువంటి శక్తిని మీరు మీ శరీరముల ద్వారా ఉపయోగించుకుని ఈనాడు సైంటిస్టుల యంత్రముల ద్వారా చేస్తున్నది మీరు చేయవచ్చును. ఋషుల జీవితం అంతా అదే చూపిస్తుంది కదా, దివ్యజ్ఞానము దివ్య దృష్టి ఇవంతా ఏంటి, టెలిపతి టెలికమ్యూనికేషన్స్ ఇవంతా ఋషులు ఈ శరీరంతో చేసేవాళ్ళు, మనం దేంతో చేస్తున్నాం, యంత్రాలతో చేస్తున్నాం. వేద విజ్ఞానం అంటే అర్థమైందా ఏం చెప్పాను నేను, అంతేత దయచేసి వేద విజ్ఞానం అంటే మళ్ళా నాకు ఋగ్వేదం సామవేదం యధుర్వేదం యజుర్వేదం అని చెప్పద్దు. వేద విజ్ఞానం అంటే ఏంటి, శరీరంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాకృతిక శక్తులకి స్పందించగలిగేటటువంటి విద్య. ఆ విద్య మీరు వేదాల యొక్క సంస్కృతంలో చదువుకోపోయినా వస్తుంది. వెంకట స్వామి ఏమీ చదువుకోలేదు, సత్యసాయిబాబా ఏమి చదువుకోలేదు, రామకృష్ణ పరమహంస ఏమీ చదువుకోలేదు, కానీ వాళ్ళ శరీరాన్ని ప్రాకృతిక శక్తులకు అనుగుణంగా మార్చగలిగాడు. కానీ పేర్లు వేరుగా మార్చుకున్నారు, అది వేరే విషయం. ఒక్కొక్కడు ఒక్క పేరు పెట్టుకున్నాడు, అది కాళీ అన్నాడు, ఇంకోడు కృష్ణభక్తుడు అవ్వచ్చు, ఇంకోడు రామభక్తుడు అవ్వచ్చు. ఇది రెండో లక్ష్యం వేద విజ్ఞానం. అంటే వేద విజ్ఞానం అంటే ఏం నేర్పుతారు, శరీరములో ఉన్నటువంటి కేంద్రములు కొన్ని ప్రాకృతిక శక్తులకి స్పందిస్తాయి. ముఖ్యంగా ఆరు ప్రాకృతిక శక్తులు ప్రపంచంలో పనిచేస్తూ ఉంటాయి. ప్రిన్సిపుల్స్ పృథ్వీతత్వము, జలతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము, ఆకాశతత్వము, దానికి స్పందించేటటువంటి ఐదు సెంటర్స్ కి బేసిక్ గా ఇది మిమ్మల్ని పెట్టుకోమంటున్నా. ముందు అది పెట్టుకున్నారు, తర్వాత ఇది రావాలి. ఇది దానంతా అది రావాలి తప్ప మీరు ప్రయత్నించకూడదు. నేను తీసి మార్చేస్తానంటే ఇప్పుడు మీరు పెట్టేసుకుంటారు సరిపోతుంది, అదే ఇది పెట్టుకుంటే ఏం లాభం, ఇది పెట్టుకోకపోయినా స్పందిస్తుంది. అర్థమవుతుంది కదా, ఇది ఉత్తనే కేవలం మనకి జ్ఞప్తి చేసుకోవటానికి. పృథ్వీతత్వము, జలతత్వము, అగ్నితత్వం మీద మాస్టరీ రావాలి మీకు. దేనితో రావాలి, ఈ శరీరంతో రావాలి. గణపతి సత్యనారాయణ స్వామి అగ్నిలో నడిచేస్తాడు, ఏమీ అవదు. ఇంకేత ఎక్కడున్నట్టు అక్కడ అగ్నితత్వం, అగ్ని అగ్ని ఏం చేయదు కదా. ఇది శరీరాన్ని మార్చుకునేటటువంటి విద్య గురించి మాట్లాడుతున్నా నేను. వేద విజ్ఞానం అంటే ఇది, ప్రకృతిలో ఉన్నటువంటి మొదటి ఐదు శక్తుల్ని మీరు పట్టుకోండి. ఈ ఐదు శక్తులు పట్టుకోవడానికి కావాల్సినటువంటి సెంటర్స్ ఉన్నాయి, అగ్ని విద్య మీరు నేర్చుకోదలుచుకుంటే, అగ్నిని మీరు ఉపయోగించుకోదలుచుకుంటే రెండు పని చేయాలి, కాళ్ళు కళ్ళు. ఆకాశతో పనిచేయాలంటే నోరు చెవులు, కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు. వాయుతత్వం పనిచేయాలంటే చేతులు స్పర్శ అంటే చర్మం. కానీ ప్రాణాయామం మీరు వాయువుని కంట్రోల్ చేయడానికి చేస్తున్నాం అనుకుంటాం, ఎంత మూఢత్వం అర్థం చేసుకోండి. వాయువుని మీరు కంట్రోల్ చేయదలుచుకుంటే దేంతో కంట్రోల్ చేయాలి? చేతులు చర్మముతో. అదే కానీ ప్రాణాయామం చేస్తే దేన్ని కంట్రోల్ చేస్తున్నారో మీరు? చాలా చాలా భ్రమలు మీరు దూరం చేయాలి. ఇది వేద విజ్ఞానం అంటే. జలతత్వాన్ని కంట్రోల్ చేయాలంటే ఇంకా జ్ఞానేంద్రియము. పృథ్వీతత్వాన్ని కంట్రోల్ చేయాలంటే మలద్వారము. డైరెక్ట్ లింక్స్ కదా ఇవి. ఇది వేద విజ్ఞానం అంటే. ఈ వేద విజ్ఞానానికి సంస్కృతంలోనే మీరు శ్లోకాలు చదవక్కర్లే. కెమిస్ట్రీ నేర్చుకోవాలంటే ఇంగ్లీష్లోనే నేర్చుకోవాలంటే మీరు తెలుగు భాషలో నేర్చుకోవచ్చు. పిశాచ భాషనే ఒకప్పుడు ఉండేట, పిశాచ భాషలో ఒక కథలు కూడా రాశాడు ఆ రైటర్ పేరు. పిశాచ భాషలో రాశాడు, వాళ్ళకి ఏం పిశాచం ఆవరించిందో. అంటే ఇదంతా ఎందుకు చెప్తానో అర్థం కదా. వేద విజ్ఞానం అంటే ఏంటో చాలా క్లియర్ గా అర్థం చేసుకోండి. ఇంకా మళ్లీ మళ్లీ మీకు కన్ఫ్యూజన్ రాకూడదు. మొదటి లక్ష్యము అమరత్వ ప్రాప్తి కాదు. అమరత్వాన్ని పొందేసిన వాళ్ళు మీకు అమరత్వాన్ని అందజేయటానికి ఒక విధానాన్ని పొందుపరిచారు, ఒక ఆచార సంహిత పొందుపరిచారు. ఎలక్ట్రిసిటీ ఉపయోగించుకోవాలంటే ఎలక్ట్రికల్ నాలెడ్జ్ ఉంది, లాజ్ ఉన్నాయి. హీట్ ఉపయోగించుకోవాలంటే హీట్ నాలెడ్జ్ ఉంది, లైట్ ఉపయోగించుకోవాలంటే లైట్ యొక్క లాజ్ ఉన్నాయి. అలాగే అమరత్వం కావాలి అంటే ఈ గురు పరంపర కొన్ని నియమావళి ఏర్పాటు చేసింది. ఆ నియమావళి మీరు ప్రాక్టీస్ చేస్తే అమరత్వం వచ్చేస్తుంది. ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులు ఉపయోగించుకోవాలంటే ఏం కావాలి మీకు? వేద విజ్ఞానం కావాలి. వేద విజ్ఞానం కావాలంటే ఏం కావాలి? మీ యొక్క శరీర నిర్మాణం మీకు అర్థం అవ్వాలి. మూడోది ఒక లక్ష్యం ఉంది. ఆ మూడో దాంట్లో మళ్ళీ మూడు సబ్ డివిజన్స్ వస్తాయి. సుఖము, శాంతి, సమృద్ధి ప్రతి ఒక్కరికి. మానవ శరీరధారి అయిన వాడు ఎవడైనా ఉన్నాడనుకోండి, వాడికి మూడు ఉండాలి. సుఖము, శాంతి, సమృద్ధి మూడు ఉండాలి వాడికి. కానీ మనం ఆర్డర్ తలకిందులు చేసుకున్నాం. ముందు సమృద్ధి కావాలంటాం. సమృద్ధి ఉంటే సుఖం ఉందనుకుంటాం, దానివల్ల శాంతి వస్తుంది అనుకుంటాం. డబ్బు వల్ల శాంతి పొందిన వాడిని ఒక్కడిని చూపించండి. మరి ఈ మూడు ఎలా కలిపాడు గురువులు? మూడు కలిపారు. మూడో పాయింట్ లో మూడు చెప్తున్నా నేను, ఇంకొకటి సుఖము, శాంతి, సమృద్ధి. కానీ అసలు రేషియో, అసలు ద్వారా ఎలా ఉండాలంటే శాంతి నుంచి స్టార్ట్ చేయాలి. ఓం శాంతి, శాంతి, శాంతితో ఎండ్ అవుతాయి ఉపనిషత్తు. ప్రపంచంలో ఉన్న ఉపనిషత్తు 108 ఉపనిషత్తు మెయిన్, ఇంకా చాలా చాలా ఉన్నాయంటారు. కానీ ఏ ఉపనిషత్ గురించి మీరు విన్నా చేత శాంతి బేసిక్. ఆ శాంతి నేర్పేదే మీకు ఆ ధ్యానం. 21 ఓంకారాల ధ్యానం ఉంది, సమర్థ సద్గురు స్పర్శ. అది శాంతి కోసమే. శాంతి ఎక్కడ ఉంటుందో సమృద్ధి సుఖము అక్కడే ఉంటాయి. మనం చేస్తున్నటువంటి తలకిందులు చేస్తున్నాం. మనం సమృద్ధి ఉంటే సుఖము శాంతి ఉందనుకుంటాం. మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. చాలా మందికి సమృద్ధి వల్ల సుఖము శాంతి రాదు, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ వస్తాయి. కానీ శాంతంగా ఉంటే మీరు అనంతమైనటువంటి సమృద్ధి వస్తుంది. మీరు ఎంత శాంతంగా ఉంటారో అంత ఎక్కువ సమృద్ధి వస్తుంది. అది ఈక్వేషన్. పొద్దున్న పూట ధ్యానంలో మీరు ఇది గుర్తుంచుకోవాలి. పరమ శాంత స్థితికి వెళ్ళిపోవాలి మీరు పొద్దున్న సాయంత్రం మీరు వెళ్ళగలిగితే. అక్కడ మళ్ళా నాకు ఇది కావాలి అది కావాలి అనకండి. మళ్ళా సమృద్ధి గురించి ఆలోచిస్తే కష్టం. అక్కడ ధ్యానం యొక్క ఉద్దేశం ఏంటి మంది? శాంతి. ఎంత శాంత స్థితికి మీరు వెళ్ళగలిగితే ధ్యానంలో, నిత్య జీవితంలో మీకు సమృద్ధి సుఖము అంత ఎక్కువ లభిస్తాయి. అలెగ్జాండర్ చనిపోతున్నాడు, విషజ్వరం వచ్చింది, వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడో దారిలో ఎక్కడో విషజ్వరంతో చచ్చిపోతాడు. చచ్చిపోయే ముందు పిలుస్తాడు సేనాపతిని. పిలిచి అది పేటికలా తయారు చేసి తీసుకెళ్తారు కదా, చేతులు రెండు బయటపెట్టమన్నాడు. ఎందుకంటే చెప్పాడు, అలెగ్జాండర్ లాంటి వాడే ఏమీ తీసుకెళ్ళటం లేదు, కదలాలు జరుగుతా ఉంటే మీకు ఈ భావం అర్థమైపోతే శాంతి అప్పుడే వచ్చేస్తుంది మీకు. కానీ వచ్చిన వద్దంటే డబ్బు అన్నది ఉత్తర కొటేషన్ కాదు, అది యాక్చువల్ గా జరుగుతుంది. అది అనేక సార్లు చూశాను నేను. కానీ వద్దంటే వచ్చేస్తుంది అనుకున్నంటే కుదరదు. మీరు మనసులో వద్దంటే వస్తుంది అన్నారు మాస్టర్, వద్దు వద్దు అంటే రాదు. అది మీరు నిజంగా వద్దనుకోవాలి. ఆ హోల్డ్ శాంతి. నేనేమంటున్నాను, ఈ ఓంకారం చేసేటప్పుడు మీరు 21 ఓంకారాలు, దానికి ఉన్న లాజిక్ చెప్పాను. మిషన్ ఆర్కే .com లో వాళ్ళు బొమ్మ కూడా పెట్టారట, మీకు వీలవుతే చూడండి ఎలాగా అది ప్రజ్వరిల్లుతుందో 21 ఓంకారాలతో. లక్ష్యం ఏంటి అంటే 21 ఓంకారం మీరు ఉచ్చరించగానే ఒక తరంగంలాగా లేచి అలా పడిపోవాలి. మీరు చేతనత్వం శాంతంగా అయిపోవాలి. మీరు ధ్యానములో ఎంత శాంత స్థితి పొందుతారో అంత సమృద్ధి బయట ఉంటుంది. పరమ శాంతి ఉంటే పరమ సమృద్ధి ఉంటుంది. వశిష్ఠుడు తపస్సు చేసుకుంటున్నాడు, విశ్వామిత్రుని గారు వచ్చారు. అప్పటికి ఆయన రాజు, అశోకుడు వాళ్లాగే పరమ క్రూరుడైనటువంటి రాజు. లేటకో దేనికి వెళ్ళాడు, ఆశ్రమానికి వచ్చాడు. దారి కూర్చి తప్పాడు, ముందు వచ్చేసాడు. ఈయన ఇంకొకడు ఇద్దరు ముగ్గురు వెనకాతలు ఉన్నారు. వచ్చాడు, దాహంగా ఉంది, ఏదైనా ఇస్తారన్నాడు. గుడిసె ఉంది అక్కడ వశిష్ఠుడు వారిది, అందంగా ఉండి ఉంటుంది గ్యారంటీగా. కానీ గుడిసె మట్టితో చేసిన గోడలు అవి. మంచిగా కావాలన్నాడు, మంచిగా ఇచ్చాడు. భోంచేసి వెళ్ళిన ఆయన అన్నాడు, నేను రాజుని అన్నాడు. అంటే వశిష్ఠుడికి అనుమానం వచ్చాడు రాజులు భోంచేరు కాబోలని. ఇంకంటే భోంచేయన ఆయన అంటే నేను రాజుని అంటే అర్థం ఏంటి అంటే నా డౌట్. కానీ అడిగాడు వశిష్ఠుడు, అయితే ఏంటి తాను, ఏం లేదు రాజు ఒక్కడు రాడు, చాలా పెద్ద పరివారం ఉంటుందయ్యా, నీది చూస్తే పూరి గుడిసా, నువ్వేం పెడతావు అన్నాడు. ఆ ఎంతమంది ఉంటారులేండి అన్నాడు. ఉంటారండి, 5-6 సైనికులు ఉన్నారు, దాంతోపాటు గుర్రాలు ఉంటాయి, గుర్రాలతో పాటు ఇంకా ఉంటాయి, అంతాను ఇదంతా ఉందన్నాడు. ఓషా అంతేనా రండి అన్నాడు. ఏం జరిగిందో తర్వాత కానీ మీకు తెలుసు కదా, విశ్వామిత్రుడు ఏం చేశాడు, ఇంకా నాకు వద్దు ఈ రాజ్యం అన్నాడు. ఏమీ లేనివాడు అలా పిలిచి అలాగే ఒడ్డించేసి పెట్టేశాడు. నేను రాజుని, ఇంకో రాజు ఎవడైనా వచ్చాడంటే నేను ముందు ఆలోచించుకుని డేట్ ఫిక్స్ చేసుకుని నువ్వు చెప్పిరా నాయన, లేకపోతే నీకు తిండి పెట్టలేనంటాం. కానీ భారతదేశం అతిథులకి చాలా ప్రసిద్ధి. అతిథి అంటే ఏంటి, చెప్పకుండా వచ్చేవాడికి కూడా భోజనం పెట్టగలిగే సమృద్ధి ఉండేది భారతదేశం. ఇప్పుడు చెప్పి వస్తే వెళ్తాం, తీసుకెళ్తాం, హోటల్కి తీసుకెళ్తాం. ఇంట్లో ఎందుకండి కబుర్లు చెప్పకుండా చేయొచ్చు, వేస్ట్. శాంతి అర్థమైందా ఏం చెప్తున్నాను, 3వ పాయింట్ లో శాంతి, సమృద్ధి, సుఖము, ఆర్డర్ అది. మీరు ఎంత శాంతంగా ఉన్నారు అన్నది సమృద్ధి ప్రూవ్ చేస్తుంది. మెడిటేషన్ అందుకు చాలా ఇంపార్టెంట్. సమర్థ సద్గురు స్పర్శలో చాలా ఈజీగా మీకు తెలిసిపోతుంది స్కేల్, మీ మెడిటేషన్ కరెక్ట్ గా ఉందా లేదా అని. ఏ రోజుకి ఆ రోజు రిజల్ట్స్ వస్తాయి తక్షణమే, మళ్ళా ఎప్పుడో రావస్తాయి, సైన్స్ కాదుగా. కానీ మీరు చెయ్యాలి, ఆ శాంత స్థితికి వెళ్ళాలి అనేటటువంటి గమనము మీలో ఉండాలి. అప్పుడు ఏదేదో మీరు లిస్ట్ పెట్టుకోకండి. మెడిటేషన్ చేస్తున్నప్పుడు, సమర్థ సద్గురు స్పర్శ ధ్యానము చేస్తున్నప్పుడు మీరు ఖాళీ అయిపోండి పూర్తిగా. 21 ఓంకారాలు అయిపోగానే సైలెన్స్. ఎంత సైలెంట్ అవుతే అంత సమృద్ధి వస్తుంది. మంత్ర బ్రాహ్మణయో వేద నామధేయం. వేదము అంటే ఇదే, మంత్రము అంటే సౌండ్, బ్రాహ్మణము అంటే సైలెన్స్. ఆ సైలెన్స్ యొక్క విలువ తెలిసినవాడు బ్రాహ్మడు. నిశ్శబ్దం యొక్క శబ్దము, ద వాయిస్ ఆఫ్ సైలెన్స్. నిశ్శబ్దం యొక్క శబ్దము వినటానికి కాంట్రడిక్షన్ గా ఉంది, కానీ అక్కడ కాంట్రడిక్షన్ లేదు. నిశ్శబ్దము లేకపోతే శబ్దము లేదు, గ్యాప్ లేదనుకోండి మాటకి మాటకి మధ్య. మీకేమైనా అర్థమవుతుందా, టేప్ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి చూడండి అంటుంది అది. మీకు మాటలు ఎప్పుడు అర్థమవుతాయి, గ్యాప్ వస్తే. అంచేత మీకు అర్థం అవటానికి కారణం శబ్దముల శబ్దముల మధ్య ఉన్నటువంటి గ్యాప్. కాస్త ఆలోచించండి, మనం అన్ని తలకిందులుగా చూస్తాం, అదేం కర్మ, మన ఎడ్యుకేషన్ అలా ఉంది అసలు. మీకు అర్థం అవటానికి కారణము శబ్దములు కాదు,
శబ్దముల మధ్య ఉన్నటువంటి నిశ్శబ్దము. అంచేత నిశ్శబ్దంగా ఉన్నవాడికి అన్ని భాషలు అర్థమవుతాయి
కాదా? లాజిక్ అర్థమైనా ఎందుకు సత్యసాయి అన్ని భాషలు అర్థం చేసుకోగలుగుతాడు? ఎందుకు రామకృష్ణ పరమహంస అతను సాధనలో చెప్తూ ఉండేవాడు జంతువుల భాష కూడా నాకు అర్థం అవుతుందని సిద్ధిసాయి చెప్తూ ఉండేవాడు? మనకి టెలికమ్యూనికేషన్స్ లేవు కానీ బల్లులకు ఉన్న ఈమెయిల్, బల్లులకి ఈమెయిల్ సర్వీస్ ఉందని ఎలా తెలుసు మీకు? మనకి తెలియదు, సాయి చెప్పాడు. ఓ బల్లి కిచకిచకేడుతూ ఉంటా ఔరంగాబాద్ నుంచి చెల్లెలు వస్తుంది అందుకో అంటే ఈమెయిల్ ఉన్నట్టేగా, మనం ఏదో ఇప్పుడు గొప్ప చేసుకుంటున్నాం వెబ్సైట్స్ ఈమెయిల్స్. అంచేత ఈ సమృద్ధి శాంత మానసిక స్థితి వల్ల వస్తుంది. నిరంతరము మీరు శాంతంగా ఉండక్కర్లే, ఆ సంధ్యా సమయంలో శాంతంగా ఉండండి. ఆ టైం ఇప్పుడు మేము చాలా బిజీ సార్, నేను ఏమీ చేయలేను. ప్రోగ్రామ్ ఎప్పుడు వస్తుందో మీరు ప్రోగ్రామ్ అప్పుడు ఆన్ చేసుకోవాలి, కానీ మీకు ఇష్టం వచ్చినప్పుడు ప్రోగ్రామ్ ప్రకృతి పెట్టదు. యూ హ్యావ్ టు ఫాలో నేచర్. ఎప్పుడైతే శాంత స్థితిలో సమృద్ధి వస్తుందో, నువ్వు సుఖంగా ఉండటమే కాకుండా అందరూ సుఖంగా ఉంటారు. అంచేత ఇది మన లక్ష్యాలు పరివ్రాజకులుగా. ఏంటి మొదటిది? అమరత్వము ఎప్పుడొస్తుంది భూమి మీద? ఈ విషయము సంభవమే అని అందరికీ తెలియజేస్తే, నాకు నువ్వు కంప్యూటర్ని కనిపెట్టు అంటే పెద్ద కంప్యూటర్ సైంటిస్ట్ కనిపెట్టలేడు, కానీ మామూలు వ్యక్తి కూడా కంప్యూటర్ని ఉపయోగించుకోగలడు కదా. అలాగే మహామహాయోగులు అమరత్వాన్ని దింపుకోలేకపోవచ్చు, కానీ అమరత్వం యొక్క సాధనం విధానం అక్కడ పెట్టేసి ఉంటే ఎవడైనా దాన్ని ఉపయోగించుకోవచ్చు. అంచేత భూపై స్వర్గావతరణ తథ్యము అంటానికి కారణం అది. ఇట్ ఈస్ జస్ట్ ఎ క్వశ్చన్ ఆఫ్ టైమ్. భారతదేశంలో కంప్యూటర్ చాలా లేట్గా వచ్చింది తెలుసు కదా మీకందరికీ, కానీ కంప్యూటర్ సైన్స్ లో అగ్రగణ్యులు ఎవరు? అంచేత రావటం లేట్ అయినా పీఠము మందే, అమరత్వానికి అదే అవుతుంది.